ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय।
हरे कृष्ण। చదువుతున్నది భగవద్గీత యథాతం అధ్యాయం 10 శ్లోకం సంఖ్య 16.
వక్తు అర్హస్య శేషేణ దివ్యా హాత్మా విభూతయః యాభిర్వి భూతి విల్లోకాని మాం స్వం వ్యాప్యం తిష్టసి. వక్తుమర్హస్య శేషేణ దివ్యాహాత్మా విభూతయః యాభిర్విభూతి విల్లోకా ఇమాం స్వం వ్యాప్య తిష్టసి.
దయచేసి మంగళాచరణ మంత్రం చెప్పండి.
ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుమీలితం ఏన తస్మై శ్రీగురువే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామిని. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణీ ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. నమో మహావధాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతుషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతి గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. సప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
హరే కృష్ణ. పోయిన తరగతి మంగళవారం తరగతిలో 10 శ్లోకాన్ని తీసుకున్నాను. ఆ సమయంలో మొత్తం ఈ 18 అధ్యాయాల్ని భగవంతుడు శ్రీకృష్ణుడు 1 నుంచి 6 అధ్యాయం వరకు ఏం తెలియజేశారు, ముఖ్యమంటి ఏ యోగాన్ని ఎక్కువగా ప్రస్తావించారు, 7 అధ్యాయం నుంచి 12 అధ్యాయం వరకు దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు, 13 అధ్యాయం నుంచి 18 అధ్యాయం వరకు దేనికి ప్రాధాన్యత ఇచ్చారనే విషయాన్ని ప్రస్తావించాము. మీకు ఇప్పుడు మీకు ఆ ప్రశ్న వేస్తున్నా, మీకు ఏం ముఖ్యంగా దేనికి ప్రాధాన్యత ఇస్తూ దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు వివరించారు. 1 నుంచి 6 అధ్యాయుల వరకు ఈ యొక్క యోగాన్ని ఎక్కువగా ప్రస్తావించారు. కర్మ జ్ఞాన కర్మయోగ ఓకే. 7 అధ్యాయం నుంచి 12 అధ్యాయం దాకా 12 అధ్యాయం దేనికి ప్రస్తావిస్తోంది, భక్తి యోగం. మరి 13 అధ్యాయం నుంచి 18 అధ్యాయం వరకు నాయోగం. ఇప్పుడు 9 అధ్యాయంలో భగవంతుడు ఇచ్చినటువంటి శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి సందేశం ఏమిటి, 9 అధ్యాయానికి 10 అధ్యాయానికి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి, ఏం సంబంధం ఉంది 9 అధ్యాయానికి 10 అధ్యాయానికి? సో కరెక్ట్ పాయింట్. సో 9 అధ్యాయంలో శ్రీకృష్ణుడు తెలియని విషయం ఏంటంటే ఆ అధ్యాయం అంతా కూడా అయిన తర్వాత శుద్ధ భక్తిత్వ స్థాయికి పవిత్ర భక్తిత్వ స్థాయికి చేరుకోవాలి అనే విషయాన్ని తెలియజేశారు. 9వ అధ్యాయం యొక్క విషయాన్ని 10వ అధ్యాయంలో కృష్ణుడు ఏం తెలియాలనుకున్నారు? 9వ అధ్యాయం చివరి శ్లోకం చెప్తుందంటే మన్మనాభవ మద్భక్తో మధ్యాది మాం నమస్కృరు మామే వైశ్యశక్తేవా ఆత్మాన మత్పరాయణ. అంటే అర్థం ఏంటి? సర్వకాల సర్వావస్థల్లోనూ శ్రీకృష్ణుని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది 9వ అధ్యాయం. మరి 10వ అధ్యాయం పేరేంటి? భగవద్ విభూతి, అపలెన్స్ ఆఫ్ ది అబ్సల్యూట్. మరి ఈ అధ్యాయంలో కృష్ణుడు ఎలాంటి ఉపదేశాన్ని అర్జునుడికి ఇస్తున్నాడు అంటే అర్జును నిమిత్తం మాత్రంగా చేసుకొని మనకి ఏం సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు? మనం ఏం తెలుసుకున్నాం ఈ అధ్యాయంలో? మనం చక్కగా గమనిస్తే మొదటి 10వ అధ్యాయం 1వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు గమనిస్తే మనకేం అర్థమవుతుంది అంటే 10వ అధ్యాయంలో ఆ మరింత సమాచారాన్ని భగవంతుడు కృష్ణుడు తెలియజేస్తున్నారు. అంటే వివిధ విభూతుల్లో తను ఏ విధంగా దర్శించవచ్చు. కృష్ణు యొక్క విభూతులు అధికంగా ఉన్నాయి, చాలా అధికంగా ఉన్నాయి. వాటిని తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది? మరింత వాటిని చర్చించి అవగాహన చేసుకుని దాన్ని మరింత కృష్ణుగా ఉండడానికి చక్కగా దోహదపడుతుంది. అర్థమవుతుందా? 9వ అధ్యాయం చివరి శ్లోకం చెప్తుందంటే మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కృరు మామే వైశ్యక్తేవ ఆత్మాన మత్పరాయణ. అంటే ఏం చేస్తుంది? సర్వకాల సర్వస్థల్లోనూ కృష్ణుని గుర్తుంచుకునే విషయాన్ని తెలియజేస్తుంది. సో 10వ అధ్యాయంలో కృష్ణుడు మరిన్ని తన యొక్క విభూతుల్ని తెలియజేస్తున్నారు. మన ఇంకొక కొన్ని శ్లోకాలు మనం గమనించినట్టయితే అన్నీ చాలా చక్కగా కృష్ణుడు తెలియజేస్తున్నారు. ఇంచుమించు 20వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది. అహమాత్మా గుడాకేశ సర్వభూతా సహస్త అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఇవచ సరజీవుల హృదయం నుండి పరమాత్మ అంటే పరమాత్మ స్వరూపుణ్ణి నేను, అన్ని జీవులకి ఆది మధ్య అంతము నేను, విధంగా చెప్పుకుంటూ వస్తున్నారు. కొన్ని జస్ట్ మనం పునశ్చరణ కోసం కొన్ని మీకు తెలియజేస్తున్నాను. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవ ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానామస్మి చేతనాం. వేదాల్లో నేను సామవేదం. ఎందుకు సామవేదం భగవంతుని పాత్రని వహిస్తుంది? సామవేదం అంటే సంగీతానికి సంబంధించింది, భగవంతుని కీర్తిస్తుంది. ఏ విధంగా సంగీతంలో భగవంతుని కీర్తించవచ్చు? సో సామవేదం అనేది భగవంతునికి ప్రాతినిధ్యం వహిస్తుంది. దేవతలలో స్వర్గాధిపతి అయిన ఇంద్రుడను, ఇంద్రుడు భగవంతుని ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇంద్రియములలో మనస్సును, జీవులందలి ప్రాణమును, జీవున్నాయంటే చైతన్యం ఉండాలి. ఇది ఈ విధంగా మనం భగవానికి విభూతుల్ని తెలుసుకుంటూ వెళ్ళొచ్చు. అశ్వత్థ సర్వవృక్షాణం సర్వ వృక్షాణం దేవర్షీణం చ నారద గంధర్వాణం చిత్రరత సిద్ధానాం కపిలో ముని. వృక్షాల్లో రావి చెట్టును దేవర్షులలో నేను నారదుణ్ణి, గంధర్వుల్లో చిత్రరథను, సిద్ధులలో కపిలుణ్ణి. ఈ విధంగా విభూతులను ఇక్కడ భగవంతుడు ప్రస్తావిస్తూ వచ్చారు. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాల కలయతామహం మృగాణాంశ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. అంటే ఈ రాక్షసుల్లో నేను ప్రహ్లాదుణ్ణి, అణుచువారిలో నేను కాలమును, మృగములలో సింహాన్ని, పక్షులలో గరుక్మంతుడును అయి ఉన్నాను. ఇవి భగవాను విభూతులు ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చారు. దాని ఉద్దేశం ఏంటంటే ఆ ముందు శ్లోకాలు మనం గమనించినట్టయితే భగవద్గీత శ్లోకాల్లో స్పష్టం మనకి ఏమవుతుందంటే ఆ విభూతుల్ని ఎప్పుడైతే తెలుసుకుంటారో అవగాహన చేసుకుంటారో ఆ భక్తుడు కూడా తన యొక్క విశుద్ధ భక్తి యొక్క సేవలో నిమగ్నం అవుతాడనే విషయాన్ని ఆ శ్లోకం రూపంలో భగవంతుడు తెలియజేస్తున్నారు. ఇది 18వ శ్లోకంలో, అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధాభావ సమన్వితాః. సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక కారణభూతులను, ఈ భావం చెప్పిన విభూతుల్లో ఏమవుతుందంటే ఆధ్యాత్మిక విషయాల్ని భౌతికమైనటువంటి వాటికి, సో కృష్ణుడే కారణభూతుడు అనే విషయాన్ని అవగాహన చేసుకొని భగవంతుడి నుంచే కృష్ణ నుంచి అన్ని ఉద్భవిస్తుంది. శిష్య రాధా గుంద సగిరి రాజుకి శిలభోపాధికి రాయగౌర్ ప్రేమ ఉంది. ఈ వివరణ వల్ల ఎప్పుడైతే భగవంతుని యొక్క విభూతుల్ని చక్కగా అవగాహన చేసుకుని చర్చించుకుంటారో వాళ్ళేమంటే వాళ్ళు కూడా క్రమంగా కృష్ణ యొక్క భక్తి సేవల్లో నిమగ్నులు అవుతారు. అదేం చేయడం ఏమవుతుంది, వాళ్ళ హృదయపూర్వకంగా భగవంతుని యొక్క సేవలో నిమగ్నమవుతారు. ఇది చాలా ముఖ్యం. భగవంతుని యొక్క వివిధ రకాల విభూతులను చర్చించడం, లీలల్ని మనం ఇంతకుముందు శ్రీమద్ భాగవతం చర్చించుకున్నాం. మనం 10వ స్కందంలో కృష్ణ లీలలు ప్రారంభమైనప్పటి నుంచి మనం చూసినట్టయితే వృందావన లీలల్లో కృష్ణ చేసిన లీలల్ని ఎప్పుడు గోపికలు చర్చించుకోవడం ద్వారా వాళ్ళు వాళ్ళ యొక్క చర్చ ఎంత తీవ్రంగా ఉండేదంటే వాళ్ళ ఆ వృందావనం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళి పెరుగు ఇతర పాల ద్రవ్యాలన్నీ కూడా వాళ్ళు విక్రయించి వచ్చేవారు. ఆ విక్రయించి వచ్చే సమయంలో వాళ్ళు పూర్తిగా కృష్ణ చైతన్యంలో ఉండి ఉండడం ద్వారా పూర్తిగా వాళ్ళు చైతన్యం పూర్తిగా కృష్ణలో ఉంది, వాళ్ళ సంభాషణ కృష్ణ చైతన్యంలో ఉండి ఉండడం వల్ల వాళ్ళ యొక్క సంభాషణ తీవ్రంగా ఉండడం వల్ల వాళ్ళ యొక్క పూర్తి కృష్ణలో ఉండడం వల్ల బ్రాహ్మణ పత్తులు కూడా కృష్ణ పట్ల విశుద్ధ భక్తి సేవల్ని విశుద్ధ భక్తి సేవ స్థాయికి వాళ్ళు ఎదగలిగారు. అది చాలా చక్కగా శ్రీమద్ భాగవతంలో వివరణ ఇవ్వడం జరిగింది. యజ్ఞపత్నులు ఆ స్థాయికి వచ్చారు, కానీ విత్ వేదాలు వేదాలని చక్కగా అధ్యయనం చేసి యజ్ఞయాగాలను చక్కగా నిర్వర్తిస్తున్నారు బ్రాహ్మణులు. కానీ స్వయంగా భగవంతునికి కృష్ణుడికి కృష్ణ బలరాములకి తగినంత ఆహారాన్ని అడిగినప్పుడు వాళ్ళు సేవ చేయాలని స్థితిలో ఉన్నారు. స్వయంగా భగవంతుడు వచ్చి సేవ చేసే అవకాశం కల్పిస్తే ఎలా ఉండాలి? సో అలాంటి అవకాశం వస్తే వాళ్ళు అవగాహన చేసుకోలేని స్థితిలో ఉన్నారు. మరి ఎవరు చేయగలిగారు? ఎవరైతే వాళ్ళ యొక్క వైభవం తెలుసుకొని ఉన్నారో వాళ్ళు చేయగలిగారు. అదే విషయాన్ని 9వ శ్లోకంలో కృష్ణుడు ప్రస్తావించారు. మచ్చిత్త మదిత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చారమంతిచ. అంటే ఏంటి అక్కడ ఈ భగవద్ విభూతి అనే వాటిని భక్తులు తెలుసుకొని వాళ్ళు చర్చించుకుంటారు. వాళ్ళు చర్చించుకొని వాళ్ళు పరస్పరం బోధించుకుంటూ చర్చించుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎప్పుడైతే ఆ స్థాయిలో ఉంటారో వాళ్ళ ప్రతినిత్యం కూడా వాళ్ళు ఆస్వాదిస్తుంటారు. ఏదో కొద్ది రోజులు అభ్యాసం చేసి పూర్తి వదిలేయడం అలా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ స్థాయికి చేరుకున్నారు కాబట్టి ప్రతి నిత్యం కూడా ఆస్వాదించాలని కోరుకుంటారు. ఈ వచ్చిన భక్తులందరూ కూడా ఇంచుమించు చేరినప్పటి నుంచి వివిధ స్థాయిలో వివిధ చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు అభ్యాసం చేస్తున్నారు. మంత్రం ఒకటే, ఏంటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జపించేది ఒకటే మంత్రమే, కానీ మనం ప్రతిరోజు కూడా ఒక నూతన ఉత్సాహాన్ని గొప్ప ఆనందాన్ని మనం పొందడం. అందువల్ల మనం దాన్ని క్రమ జపిస్తున్నాం, మనం హరే కృష్ణ దాన్ని జపిస్తున్నాం. ప్రతిరోజు కూడా భావత ప్రవచనని వింటున్నాం. ఎంతోమంది ప్రముఖులు కూడా వ్యాఖ్యానించారు, భావత అధ్యయనం చేస్తుంటే నూతన అర్థాలంటి అర్థాలని కూడా ఉచ్చరిస్తున్నాయి. అందులో ఎంతో గొప్ప అవగాహన చేసుకోగలుగుతున్నాను, జీవితంలో ఉన్న సమస్యల్ని పరిష్కరింపజేసుకోగలుగుతున్నాను. మన ప్రభుపాల భాషలో కూడా మనకు అర్థమవుతుంది, జీవిత సమస్యల్ని పరిష్కరింపజేసుకోవడానికి పాఠ్యపుస్తక జ్ఞానం సరిపోదు. భౌతిక జ్ఞానం అనేది నిజమైనటువంటి పరిష్కారాన్ని ఇస్తుంది. పుస్తక పరిజ్ఞానం కేవలం దేహపోషణకు ఇవ్వబడుతుందేమో కానీ జీవిత సమస్యలు పరిష్కారం చేసుకోవాలంటే భౌతిక జ్ఞానం తెలిసి ఉండాలి. అదేవిధంగా సహజంగానే ఆత్మిక స్వభావం ఏంటంటే ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది. మరి భౌతిక ప్రపంచంలో ఉన్న వ్యక్తి ఆనందంగా ఉండడం కోసం రకరకాల ప్రయత్నం చేస్తారు. ఇది చేస్తేనే ఆనందంగా ఉంటానేమో, ఇలా చేస్తే ఆనందంగా ఉంటానేమో అని చెప్పేసి. కానీ ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఈ శ్లోకాలు బట్టి, కేవలం ఆధ్యాత్మిక సాహచర్యం పొందినప్పుడు మాత్రమే నువ్వు ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ శ్లోకం వచ్చే స్పష్టమైన సమాచారం, పుష్యంతి చ రమంతి చ నిత్యం, ఈ పదాన్ని దేని తెలియజేస్తాయి మీకు? దీనికి ప్రభుపాల వారు ఒక చక్కటి ఉదాహరణ ఇస్తారు, ఏ విధంగా మనం పవిత్రం అవుతాం, ఏ విధంగా మనం ఆధ్యాత్మిక జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటామనే విషయానికి చిన్న ఉదాహరణ ఇస్తాను అనమాట. ఏ విధంగా అయితే ఒక ఎనుప చువ్వ కొలువలు పెట్టినప్పుడు అది పూర్తిగా ఎర్రగా కందిపోతుంది, అంటే అగ్ని యొక్క లక్షణాన్ని కూడా తీసుకుంటుంది. ఏది? ఇనుప చువ్వ. క్రమంగా సాంగత్యం తీసుకోవడం వల్ల అదేవిధంగా ఒక భౌతికమైన వ్యక్తి క్రమంగా ఆధ్యాత్మిక సాహచర్యం తీసుకోవడం వల్ల ఏమవుతుంది? భౌతికం నుండి ఎప్పుడు కూడా మనకు బాధిస్తుంది, భౌతికం నుండి అవగాహన, భౌతికం నుండి ఇవన్నీ కూడా ఎప్పుడూ మనం బాధిస్తుంది. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక సాహచర్యం వల్ల ఏమవుతుందంటే ఈ కల్మషాన్ని, భౌతిక కల్మషాన్ని తొలగిపోతాయి, భౌతిక భావన అనేది తొలగిపోతుంది. ఏంటి మనకున్నటి గట్టి భౌతిక భావన ఏంటి? నేను దేహాన్ని, ఈ దేహాన్ని ఏ విధంగా ఆనందింపచేయాలి అనే భావన ఉంటుంది. నీ దేహాన్ని ఎంత ఆనందింపచేయాలని ప్రయత్నించి కూడా ఎప్పుడో ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఎప్పుడు ఏదో యాంగ్జైటీ ఉంటుంది. కానీ పరిష్కారం ఎక్కడి నుంచి లభిస్తుంది? ఆధ్యాత్మిక పరిష్కారం, ఆధ్యాత్మిక మాత్రమే, ఆధ్యాత్మిక జీవితంలో మాత్రమే మన పరిష్కారం లభిస్తుంది. ఏమిటి ఆధ్యాత్మిక జీవితం అంటే? ఏదైతే భగవత్ సంబంధం, కృష్ణ సంబంధమైనది అంతా కూడా ఆధ్యాత్మిక జీవితం అని చెప్పుకోవచ్చు మనం. కాబట్టి క్రమంగా ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆధ్యాత్మిక సాహచర్యం తీసుకుంటాడో, ఏ విధంగా ఇనుపచో పూర్తిగా ఈ అగ్ని కులిమి యొక్క సాంగత్యం వల్ల పూర్తిగా అగ్ని కణాలుగా మారిపోయిందో, అదేవిధంగా ఎంతటి కరుడుగట్టినటువంటి భౌతిక వాది అయినప్పటికీ కూడా అతని యొక్క హృదయం పూర్తిగా సాఫ్ట్ లైక్ బట్టర్ అయిపోతుంది అనమాట. మంచి అన్ని ఆధ్యాత్మిక సాహచర్యం వల్ల అతను అన్ని దివ్యలక్షణాలు అతను వచ్చేస్తాయి. భవన యొక్క నామాన్ని జపించడం జరుగుతుంది, భవన యొక్క కథాశ్రవణం చేయడం జరుగుతుంది, భవన ప్రసాదం తీసుకోవడం జరుగుతుంది. ఉదయం కూడా ప్రొఫెసర్ ఒక ముఖ్యమైన విషయం ప్రస్తావిస్తూ వచ్చారు. అదేంటంటే ఒక వ్యక్తి కృష్ణజ్ఞానం తీసుకున్నాడు అంటే ఏదో బై ఛాన్స్ వచ్చాను అన్నట్టు లేదు, ఎన్నో జన్మ సుకృత ఫలితంగా అతను కృష్ణజ్ఞానం రావడం జరుగుతుంది. దానికి శ్రీమద్ భాగవతంలో ఇంకొక వివరణ కూడా ఉంది. అదేంటంటే పొలంలో ఆ వేసిన విత్తనం చక్కగా పండాలంటే రైతు ఏం చేస్తాడు? దుక్కడం, దున్నడం, ఎల్లవేయడం ఇవన్నీ చేస్తారు కదా. ఒకసారి పంట వేస్తే మళ్ళీ 3 సంవత్సరం పంట వేయాలంటే ఏం చేస్తాడు? మొత్తం అంతా కూడా ఎల్లవేస్తారు కదా. ఎల్లవేసి అంతా కూడా దాన్ని బాగా సారవంతం చేయాలి. ఆ తర్వాత విత్తనం వేసినట్టయితే సకాలంలో అది మొలకెత్తుంది. అంటే అంత ప్రాసెస్ ఉంది ఆ విత్తనం మొలకెత్తాలంటే. అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క హృదయంలో భక్తి బీజం మొలకెత్తాలంటే ఎప్పుడో ఏదో జన్మల్లో వాళ్ళు భగవాన్ యొక్క నామాన్ని విని ఉంటారు, మళ్ళీ ఎప్పుడో భవనకి ప్రసాదం పొంది ఉంటారు. మళ్ళీ ఎప్పుడు భక్తులకు సంగతి ద్వారా విధంగా భావోద్వేగ ప్రవచనం కావచ్చు లేదా భావత ప్రవచనం కావచ్చు విని వింటే ఏమవుతుంది, భగవద్ ప్రకారం ఏవైతే అసూ లేకుండా భగవంత వైభవాల్ని శ్రవణం చేస్తే వాళ్ళు ఉన్నతమైన లోకాలు పొందే అర్హత సులభంగా లభిస్తుంది. బోధించే గొప్ప విశేషం ఇది. మన తెలుగునే ఎన్నో లాభాలు పొందేస్తున్నాడు అన్నమాట. భాగవతంలో ఇది ఏం చెప్తున్నాంటే, ఈ విధంగా అసూ లేకుండా వింటే, అసూ లేకుండా భాగవతాన్ని భౌత ప్రవచనాన్ని వింటే తీవ్రంగా శ్రవణం చేయడం వల్ల, ఆ తీవ్రమైనటువంటి భగవత్ కథ శ్రవణం వల్ల పరమాత్మ చాలా సంతృప్తి పొంది అతనికి సన్నిహిత మిత్రుడుగా వ్యవహరిస్తాడంట. హిల్ బికమ్ ఇంటిమేట్ ఫ్రెండ్ ఆఫ్ దట్ పర్సన్ హుజ్ వెరీ సీరియస్ టు హియర్ అబౌట్ కృష్ణ కథ. ఎవరైతే కృష్ణ కథని శ్రవణం చేసే విషయంలో తీవ్రంగా ఉంటాడో అతనికి సన్నిహిత మిత్రుడు అవుతాడు. సన్నిహిత ఇంకేముంది, అతనుండి కల్మషాలని బౌందులు తీయడం ప్రారంభిస్తారు. అంతేకాకుండా మన అధికంగా బాధించేది ఈ త్రిగుణాలు. సో ఈ త్రిగుణాల నుంచి కూడా బయటపడడానికి భగవంతుడు అవకాశం కల్పిస్తాడు. రజస్తమ గుణం ఎక్కువగా వ్యక్తులు పాపకారులు ఎందుకు చేస్తారంటే బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రజస్తమ గుణం. రజగుణము తమగుణం యొక్క ప్రభావం వల్ల ఎక్కువ అధికంగా పాపకారం చేస్తారు. ఇదే ప్రశ్న అర్జునుడు కృష్ణుని వేస్తారు. ఈ విధంగా మానవుడు పాప జీవనుడు అగుచున్నాడు అని అడిగినప్పుడు కృష్ణుడు ఇచ్చిన సమాధానం ఇది, కామేశ క్రోధయేశ రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప విద్యేన విహ వైరిణం. ఈ రజోగుణం నుంచి ఉద్భవించినటువంటి ఈ కామము క్రోధం అంటే ఇక్కడ రజోగుణ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కృష్ణుడు ఆ రజగుణ చెప్తున్నాడు. ఈ రజగుణ ప్రభావం వల్ల, ఈ కామ క్రోధం వల్ల వ్యక్తి పాప జీవనుడు అడుగుతున్నాడు. కాబట్టి ఈ త్రిగుణాల నుంచి కూడా బయటపడాలంటే రజగుణం తమగుణం ఈ సత్వగుణం, ఇవి సత్వగుణం నుంచి కూడా బయటపడాలి. సత్వగుణం అనేది భక్తి సేవ సహాయం అవుతుంది, బట్ రజగుణ తమగుణం చాలా ప్రమాదకరమైనది. మన దీనికి బయటపడాలంటే ఈ శ్లోకం ప్రకారం అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ నీకు విభూతులను తెలియచేయి, నువ్వు చెప్పేంత అంగీకరిస్తున్నాను. మరి ఇక్కడ మళ్ళీ శ్రీమద్ భాగవతంలోకి వచ్చినట్టయితే పదో స్కందంలో ఎప్పుడైతే ఈ ద్వారక వాసులందరూ కూడా కురుక్షేత్రానికి వెళ్తారో, కురుక్షేత్ర వాళ్ళు కేవలం ద్వారకవాసులే కాదు, ఈ ప్రపంచంలో వంటి చాలామంది రాజులు అక్కడ వచ్చారు. ఎప్పుడు ఆ గ్రహణం సమయంలో, సూర్యగ్రహణం సమయంలో ఆ చాలా ప్రత్యేకమైన సూర్యగ్రహణం అది. ఆ సూర్యగ్రహణ సమయంలో ప్రపంచంలో చాలామంది గొప్ప రాజులందరూ అక్కడ చేరారు. చాలామంది గొప్ప రాజులు చేరారు. అందులో భీష్ముడు దుర్యోధనుడు అందరూ వచ్చారు. ఈ బృందావనం నుంచి నంద మహారాజు అందరూ వచ్చారు. ఈ ద్వారకావాసు అందరూ వచ్చారు. ఆ సమయంలో గొప్ప సాధులు కూడా వచ్చారు, గొప్ప ఆచార్యులంతా వచ్చారు. ఇప్పుడు నూతన అధ్యాయంలో ఆ పేర్లని చెప్పుకున్నాం మనం. నూతన అధ్యాయంలో ఆ పేర్లను చెప్పి ఏదైతే అర్జునుడు చెప్పాడు, ఓ కృష్ణ వీళ్ళందరూ కూడా నిన్ను దేవాదేవునిగా చెప్పారు. అంటే ప్రామాణికత్వాన్ని అర్జునుడు ఈ ప్రజలందరికీ కూడా ఒక ప్రామాణికత్వం చూపిస్తున్నాడు. దేవల, అసిత, వ్యాస, నారద వీళ్ళందరినీ ప్రామాణికంగా చూపిస్తున్నాడు. వీళ్ళందరూ కూడా నిన్ను దేవాదేవునిగా అంగీకరించారు. అంటే కొంతమంది ఏంటంటే కొద్ది స్నేహితుడు కానివ్వాలి ఏదో కీర్తి చేస్తున్నాడు అనే భావన ప్రజల్లో వస్తుందేమో. అదేంతో ఈ ప్రామాణిక వంటి ఆచార్యులు సాధుల నుంచి కూడా వీళ్ళందరూ కూడా నిన్ను సర్వమేత దుతం మన్ని ఎన్మామదసి కేశవ, వీళ్ళందరూ కూడా ఓ కేశవ వీళ్ళందరూ కూడా నిన్ను అంగీకరించారు కాబట్టి నేను కూడా అంగీకరిస్తున్నాను. ఈ విభూతులన్నీ కూడా మనకు ఈ 16వ శ్లోకంలో ఏంటంటే అర్జునుడు అడుగుతున్నాడు. ఎవరి కోసం అడుగుతున్నాడు? మన కోసం, జనసామాన్యం కోసం. నీ యొక్క విభూతుల్ని తెలియసినట్టయితే వాటిని నేను మరింత చక్కగా అవగాహన చేసుకుంటాను. అంటే అర్జున్ యొక్క సమస్య కాదు, అది మన సమస్య. మన కోసం అర్జున్ సాయం చేస్తున్నాడు. ఎట్లా మన భవనం దర్శనం చేసుకోవచ్చు? జయము కోరు వారిలో నేను నీతిని. ఎవరైతే విజయం పొందాలనుకుంటారో వాళ్ళు నీతిగా జీవించాలి. ఆ జయం కోరు వారిలో నేను నీతిని అనే విషయాన్ని ఇక్కడ భవన్ తెలియజేశారు. అదొక విభూతి. ఇంకో విషయాన్ని కూడా ముందు శ్లోకంలో శ్రీమద్ భాగవతంలో వివరించడం జరిగింది. వదంతి తత్తత్ విదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మతి భగవానితి సభ్యతి. దిస్ వన్ అండ్ ఈ విష్ణు యొక్క ఈ ముగ్గురు యొక్క విష్ణుని యొక్క అవగాహన చేసుకున్నంత మాత్రాన కూడా అతను ఈ బోధి ప్రవచించి అతను విముక్తి చెందుతాడు. అంటే కృష్ణ యొక్క దివ్యత్వాన్ని తెలియజేస్తూ చెప్పే శ్లోకం అది. ఇది మనకు ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి కొద్దిగా అర్థం కావడం కష్టమవుతుంది. కృష్ణు నుంచి విష్ణు రావడం ఏంటని, కానీ అది ప్రామాణికంగా చెప్పడం జరిగింది. ఈ శివదక్ సాయి విష్ణువు, గర్భోదక్ సాయి విష్ణువు, కాణదక్ సాయి విష్ణువు ఈ ముగ్గురు విష్ణు యొక్క పనితీరుని ప్రభుపాల భాషను తెలియజేస్తూ ఈ ముగ్గురు విషయాలను తెలుసుకున్న మాత్రాన్నే అతను కూడా ఈ భౌతిక ప్రపంచం నుంచి అతను విముక్తి చెంది తిరిగి బౌద్ధమని చేరుకుంటారు. అంటే భవన విభూతుల్లో ఈ మహత్వత్వం తెలుసుకోవడం అనే ప్రస్తావన వచ్చినప్పుడు దాన్ని ప్రభుపాల భాష అలా తెలియజేశారు అన్నమాట. ఈ విధంగా ఈ భవన యొక్క కథా చర్చ చేసినప్పుడు ఆ పొందే లాభాన్ని గురించి భవనులు వరుసగా ఇంతకుముందు శ్లోకాలు కూడా తెలియజేశారు. మనకి దాన్ని ఉదాహరణ ప్రయంగా కూడా ఎన్నో లీలలు కూడా జరిగాయి. మన ఉదాహరణకు ఒక విషయం చెప్పుకున్నట్టయితే, మన శ్రీరంగంలో మీరు శ్రీరంగం చాలా చూస్తూ ఉంటారు, మన మందిర భక్తులు శ్రీరంగం మందిరం చూస్తారు ఎక్కడ వాళ్ళు. అక్కడ మందిరం వెనకాల, రంగనాథ స్వామి మందిరం వెనకాల ఒక ప్రత్యేకమైన చిన్న మందిరం ఉంటుంది. ఆ మందిరం ఏంటంటే ఒక ముగ్గురు ఆళ్వార్లు భగవద్ని గురించి, రంగనాథ స్వామి గురించి ఆయన వైభవాలని కూడా, ఇప్పుడు విభూతి అని చెప్పుకున్నాం కదా, ఆయన వైభవాలు వీళ్ళని ఆ తన్మయంతో చర్చించుకుంటున్నప్పుడు సూర్యు స్వయంగా భగవంతుడే వచ్చి, కృష్ణుడే వచ్చి, రంగనాథ స్వామి కృష్ణుడు వచ్చి వాళ్ళ చర్చలో పాల్గొంటారు. అంటే అంత అనువర్తిని కలిగిస్తుంది భవన యొక్క కథా చర్చ. శిష్య రాధాగృంద సగిరిరాజుకి శిరప్రభుపాదుకి తాయిగౌర్ ప్రేమానంది. అదొక ఉదాహరణ. అంటే ఏదైతే భవను కృష్ణ యొక్క కథా చర్చ చేసినప్పుడు ఏ విధంగా భవన్ స్పందిస్తాడని చెప్పడానికి ఆ శ్రీరంగం జరిగిన సంఘటన ఒక గొప్ప ఉదాహరణ. అది ఎవరిని సరే ఆ భక్తులు సహజంగానే కలిసి చర్చించుకున్నప్పుడు భవన యొక్క వైభవాల్ని, లీలల్ని స్మరణ చేస్తున్నప్పుడు ఈ భౌతిక నుండి అన్ని ఇంటి కూడా అతను దూరం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. భౌతిక నుండి అన్ని కల్మషం సులభంగా దూరమయ్యేసి అతను పోయడానికి తప్పకుండా అవకాశం ఉంటుంది. అందుకని మన యొక్క లాభాన్ని ఆశిస్తూ, మన యొక్క లాభం కోసం ఈ శ్లోకంలో అర్జునుడు భవతిని కోరుతున్నాడు. దయతో నాకు విషయముగా తెలియచేయము, మరిన్ని దివ్యమైన విభూతుల్ని తెలియచేయమని చెప్పేసి అర్జునుడు కృష్ణుని అడుగుతున్నాడు. ఇంకా తర్వాత శ్లోకాల్లో అది కూడా అది ఈరోజు శ్లోకం నుంచి ఇంకా కృష్ణుడు తన విభూతుల్ని చెప్పుకుంటూ వచ్చారన్నమాట. పదిహేడవ శ్లోకం ఏంటంటే ఇంకా ఎట్లా ఎట్లా చింతించగలము, ఎట్లా తెలుసుకోగలను, ఏ రూపంలో నేను స్మరించవచ్చు అని ఇంకో స్పెసిఫిక్గా అడిగారు అన్నమాట. ఇక్కడ విభూతుల్ని తెలియజేయమన్నారు. ఏ విధంగా నాకు తెలియజేస్తారంటే ఏ రూపం మీద నన్ను స్మరించాలి, నేను ఎట్లు తెలుసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఈ పదిహేడవ శ్లోకం చెప్పుకుంటూ వచ్చారు. ఇది ఈ శ్లోకం యొక్క సంక్షిప్త సమాచారం. ఏదైనా ప్రశ్న ఉంటే అడిగి నివృత్తి చేసుకోవచ్చు.